Krishna desire any subsequent victory, kingdom or happiness. Purport. Without knowing that one's self-interest is in Vishnu or Krishna, conditioned souls are attracted by bodily relationships. Hoping to be happy in such conception of life, they forget even the causes of material happiness. Arjuna appears to have even forgotten the moral codes for a Kshatriya. It is said that two kinds of men, namely the Kshatriya who dies directly in front of the battlefield under Krishna's personal orders, and the person in the renounced order of life who is absolutely devoted to the spiritual culture, are eligible to enter into the sun globe which is so powerful and dazzling. Arjuna is reluctant even to kill his enemies, let alone his relatives. He thinks that by killing his kinsmen, there would be no happiness in his life, and therefore he is not willing to fight. Just as a person who does not feel hunger is not inclined to cook, he has now decided to go into the forest and live a secluded life in a kingdom for his subsistence, because Kshatriyas cannot engage themselves in any other occupation. But Arjuna has no kingdom. Arjuna's sole opportunity for gaining a kingdom lies in fighting with his cousins and brothers and reclaiming the kingdom inherited from his father, which he does not like to do. Therefore, he considers himself to go to the forest to live in a secluded life of frustration. Please repeat after me. I do not see how any good can come from killing my own kinsmen in this battle, nor can I, my dear Krishna, desire any subsequent victory, kingdom or happiness. Om ajnana timirandasya jnananjana shalakaya chakshurunmilitam yena tasmai shri gurave namaha shri chaitanya manobishtam sthapitam yena bhutale svayam rupa kadamahyam dadati svapadantikam nama om vishnapadaya krishna prishtaya bhutale srimate bhakti vedanta swaminiti namine namaste sarasvate deve gauravani pracharine nirvisesha shunyavadi paschatya deshatarine vancha kalpatarubhyascha kripa sindhubhya evacha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha jaya sri krishna chaitanya prabhu nityananda shri advaita gadadara srivasadi gauravakta vrinda Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయము 31వ శ్లోకము, అధ్యాయం పేరు కురుక్షేత్ర యుద్ధరంగమున సైనిక పరిశీలనము అనేటువంటి అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. సో ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు వాస్తవంగా ఏం తెలియజేస్తున్నాడంటే, వీళ్ళందరినీ సంహరించడం ద్వారా నేను ఏ రాజ్యాన్ని నేనేం పొందగలుగుతాను, నాకేం ప్రయోజనం ఉంది, దీనికన్నా నాకు బెటర్ లైఫ్ ఏమంటే అర్జునుడు ఏం నిర్ణయించుకుంటున్నాడు, నేను అరణ్యాలకు వెళ్లి నేను అక్కడ భిక్షాటన చేస్తూ అట్లా ఏదో అరణ్యాల సంచరించుకుంటూ ఒక భిక్షుకుడుగా నేను నా యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని అర్జునుడు ఇక్కడ నిర్ణయిస్తున్నాడు. సో ఈ యొక్క మొదటి అధ్యాయంలో అంతా చూసినట్లయితే నేను ఎందుకు యుద్ధం చేయకూడదు అనేటువంటి కారణాలు అర్జునుడు చాలా చెప్తున్నాడు. ఒకటేం చెప్తున్నాడు, ఒక కారణం ఏమిటంటే వాళ్ళందరినీ సంహరించడం వల్ల నాకు పాపం ఏర్పడుతుంది, వాళ్ళందరూ కూడా నా బంధుమిత్ర పరివారాలు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ గురువుని సంహరించడం వల్ల, బంధువులను అందరినీ సంహరించడం వల్ల నాకు పాపం వస్తుంది అంటున్నాడు. ఇంకో పక్క ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే వాళ్ళందరినీ కూడా నేను సంహరించడం ద్వారా నేను ఏమి అనుభవించగలుగుతాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి వస్త్రాలు గాని మంచి ఆభరణాలు ఏదైనా కొనుక్కుంటే అది వాస్తవానికి మన కోసం మనము అవన్నీ చేసుకోం, ఏదో తోటి వ్యక్తులు చూసి మనల్ని అభినందించాలనో లేకపోతే వాళ్ళు మనల్ని గుర్తించాలనో వాళ్ళ కోసం మనం అలంకరించుకుంటాం. అట్లా ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే ఈ రాజ్యం అంతా నేను పొందిన తర్వాత నేనేం చేయాలి, ఎవరికి చూపించుకోవాలి, ఎవరితో పంచుకోవాలి ఆనందాన్ని, అందుకని నేను ఈ యొక్క రాజ్యాన్ని అంతా కూడా నాకు ఈ రాజ్యం వద్దు ఏమొద్దు నేనంతా కూడా సన్యాసాన్ని స్వీకరించి అరణ్యాలకు వెళ్ళిపోతాననేసి అర్జునుడు ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇంకొక కారణం అర్జునుడు ఏం తెలియజేస్తున్నాడంటే వర్ణశంకరం వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సైన్యంలో ఉన్నటువంటి ఈ యొక్క సైనికులందరూ కూడా వాళ్ళకు సంహరింపబడితే వాళ్ళ యొక్క స్త్రీలు ఎవరైతే గృహంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ కూడా సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం లేకుండా ఏమైపోతుందంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెడమార్గం పట్టి తప్పుదారి పట్టి ఈ యొక్క అనవసరమైనటువంటి సంతానానికి సమాజంలో అనవసరమైనటువంటి సంతానానికి దారితీస్తుందని అర్జునుడు ఇంకొక కారణం చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే కులనాశనం. ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో తల్లిదండ్రులకి పున్నామ అనేటువంటి నరకాన్ని నుంచి తప్పించేటువంటి వాడు పుత్రుడు. సో పుత్రుడు గాన వాళ్ళకి సరైనటువంటి ఈ రకంగా ఈ సైనికులందరూ మరణించారనుకోండి, పిండ ప్రదానం చేయడానికి పుత్రులు సరైనటువంటి మార్గనిర్దేశకత్వం లేకుండా వాళ్ళు పిండ ప్రదానం చేయరు. పిండ ప్రదానం చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళందరూ ఊర్ధ్వ లోకాల్లోనో లేకపోతే అధమ లోకాల్లోనో ఎక్కడైనా వాళ్ళు కష్టపడుతున్నా కానీ వాళ్ళు ఉన్నతమైనటువంటి గతులు పొందేటువంటి అవకాశం లేదు. సో ఈ అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఈ నాలుగు కారణాలన్నింటినీ కూడా కృష్ణుడికి తెలియజేస్తున్నాడు, నేను యుద్ధం చేయను అనేటువంటి విషయాన్ని. సో బట్ ప్రభుపాద్ వారు చక్కగా వివరిస్తున్నారు, మన యొక్క నిజమైనటువంటి శ్రేయస్సు నాకు ఏది మంచిదో మనకు తెలీదు. నతే విదు స్వార్థగతిం హి విష్ణుం దురాశయా ఏ బహిరర్థమానిన అందాయతాందైర్ ఉపగీయమాన స్థేపీష్యతంత్రా మురుదాంని బద్దాహ. మన యొక్క నిజమైనటువంటి స్వార్థం నాకు ఏది మంచిదో మనకే తెలియదు, అది మన యొక్క పరిస్థితి. సో ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. అతను ఏమని భావిస్తున్నాడు, అతని యొక్క అవగాహనలో నేను యుద్ధం చేయకుండా ఉంటే మంచిది అని భావిస్తున్నాడు. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు క్షత్రియుడుగా నీ యొక్క విద్యుత్ ధర్మము నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం దేనికోసం చేయాలంటే ధర్మాన్ని స్థాపించడానికి. కృష్ణుడు అక్కడ ఎందుకు ఈ యొక్క యుద్ధం చేయాలని కోరుకుంటున్నాడంటే యుధిష్ఠిర్ మహారాజుని ఆయన్ని చక్రవర్తిగా ఈ యొక్క ప్రపంచానికి నిలబెట్టాలి. ఎందుకంటే భగవంతుని యొక్క కోరిక ఏమిటంటే ఒక శుద్ధ భక్తుడు ఆయన యొక్క పవిత్ర భక్తుడు ఎప్పుడైతే రాజ్యాలను ప్రపంచాలను పరిపాలిస్తారో వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఈ ఉన్నటువంటి జనులందరినీ కూడా సరైనటువంటి మార్గ నిర్దేశకత్వంలో ముఖ్యంగా ఆత్మ సాక్షాత్కారంలో వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళందరికీ కూడా నడిపించేటువంటి ఒక రాజు కావాలి అనేసి కృష్ణుడు కోరుకుంటున్నాడు. కృష్ణుడికి వాస్తవానికి ఎందుకు ఇట్లాంటి యుద్ధాన్ని చాలా మంది ఇట్లా తప్పుగా అపార్థం చేసుకుంటారు, ఎందుకు కృష్ణుడు ఇట్లాంటి ఒక యుద్ధాన్ని కృష్ణుడు ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకనంటే ఇక్కడ దుర్యోధనుడు అలాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా దుర్యోధను దుష్టబుద్ధి కలిగి ఉన్నారు, వాళ్ళకంతా అసూయ ఉంది, వాళ్ళకి ఎట్లాంటి మంచి గుణాలు లేరు, అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎట్లా సమాజాన్ని మంచి మార్గంలో వాళ్ళు నడిపించగలుగుతారు. సో కృష్ణుడు యొక్క కోరిక ఏమిటంటే ఈ పాండవులందరూ కూడా వాళ్ళు ఎందుకు యుద్ధం చేయాలంటే కృష్ణుడు యొక్క కోరిక తన యొక్క శుద్ధ భక్తుడైనటువంటి యుధిష్ఠిరుని మహారాజుని ఆయన చక్రవర్తిగా నిలబెట్టి ఆ రకంగా ప్రపంచానికంతా కూడా ఒక మంచి మార్గ నిర్దేశకత్వం ఉండాలి అనేటువంటిది భగవంతుని యొక్క కోరిక, భగవంతుని యొక్క సంకల్పం. ఎందుకంటే భగవంతుడు అవతరించేటువంటి ప్రయోజనమే అదే కదా. భగవంతుడు ఎందుకు ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచంలో అవతరిస్తాడంటే ముఖ్యంగా తన యొక్క సాధుల్ని రక్షించడానికి, అదే రకంగా బద్ధజీవులందరికీ కూడా దయను చూపించడానికి కరుణను చూపించడానికి భగవంతుడు అవతరిస్తుంటాడు. సో ఆ రకంగా మనము ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో కూడా చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో కూడా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు, ఈ యొక్క రాజసూయ యజ్ఞాన్ని నిర్వర్తించాలి, ఆ రకంగా ఆ అగ్ర పూజని శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాలి అని యుధిష్ఠిర మహారాజు కోరుకుంటున్నాడు. యుధిష్ఠిర మహారాజు ఎందుకు ఈ యొక్క రాజసూయ యజ్ఞాన్ని నిర్వర్తించాలి అని కోరుకుంటున్నాడంటే ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటి ప్రయోజనం కోసము యుధిష్ఠిర మహారాజు రాజసూయ యజ్ఞాన్ని తలపెట్టారు. సో అయితే అదే సమయంలో కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడంటే యుధిష్ఠిర మహారాజు లాంటి చక్రవర్తి ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించాలి, సమాజానంతా కూడా మంచి మార్గ నిర్దేశకత్వంలో తీసుకుని వెళ్ళాలి అని భగవంతుడు ఒక పక్క ఆయన యొక్క శుద్ధ భక్తుణ్ణి ఆ రకంగా ఆయన కీర్తించాలి అని అనుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఈ రాజులందరినీ కూడా విముక్తి గావిస్తున్నాడు. జరాసంధుడు అనేటువంటి ఒక రాజున్నాడు, ఆయన రాక్షసుడు, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి రాక్షసుడు. పదిహేడు సార్లు కృష్ణుడు ఆ జరాసంధుణ్ణి తుక్కుతుక్కు ఓడించేస్తాడు. అందరినీ కూడా సంహరించి ఇతని ఒంటరి వాడుగా మిగలబెట్టి జరాసంధుణ్ణి మళ్ళా తిరిగి పంపిస్తారు. ఎందుకు భగవంతుడు అనుకుంటే, కృష్ణుడు అనుకుంటే ఒక క్షణంలోనే, ఆయన అనుకుంటే ఒక్కసారే ఆ మొత్తం ఆయన మొత్తం సంహరించి ఇంకేమి నిరుపయోగంగా అతన్ని చేసేయగలుగుతారు. ఎందుకు జరాసంధుడు ఆ రకంగా 17 సార్లు భగవంతుడు ఎందుకు వదిలిపెట్టాడంటే, ఈ జరాసంధుడు వెళ్లి మరలా మరలా ఇంకా ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా తీసుకొని రావాలి. అందరు తీసుకొని వస్తే కృష్ణుడు యొక్క దుష్టుల్ని సంహరించడం కృష్ణుడు యొక్క కార్యం కాబట్టి ఆ రకంగా అందరు రాక్షసులందరూ కూడా పూర్తిగా నిర్మూలించబడ్డారు ఈ యొక్క భూమిపై నుంచి. 18వ సారి కృష్ణుడు ఆ యొక్క యుద్ధ రంగమున వచ్చి అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి కృష్ణుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోతాడు. అందుకని ఆయన పేరు రణచోరణ వచ్చింది. ఎందుకు ఆయన ఆ రకంగా పారిపోయినాడంటే, ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి. ఎందుకంటే జరాసంధుడు ఈ రాజులందరినీ బంధించాలి, ఈ లీల జరగాలి కాబట్టి ఆ రకంగా జరాసంధుడు భీముడి చేత వధింపబడ్డము ఇవన్నీ కూడా భగవంతుడు చేయాలి కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, భవిష్యత్ యొక్క లీలల కోసము ఇవన్నింటినీ కూడా అట్లు పెట్టాడు. ఇంకో రకంగా జరాసంధుడు యొక్క కోరికను కూడా భగవంతుడు నెరవేర్చాడు. జరాసంధుడు ఏం కోరుకున్నాడు, నేనే విజయవంతుణ్ణి, నాకన్నా మించినటువంటి రాజు లేడు అని ఆయన ఒక గర్వాన్ని కలిగి ఉన్నాడు. సో ఆయన గర్వాన్ని కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే సంతృప్తి పరుస్తున్నాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు 17 సార్లు జరాసంధుడిని ఓడించిన తర్వాత 18వ సారి జరాసంధుడి దగ్గర నుంచి కృష్ణుడు పారిపోతాడో, అప్పుడు కృష్ణుడు ఈ యొక్క జరాసంధుడు గర్వం చెందుతున్నాడు. చూసావా, కృష్ణుడు నన్ను చూసి పారిపోయినాడు, నా అంత బలిష్ఠుడు, నా అంత శక్తివంతమైనటువంటి మంచి పరాక్రమమైనటువంటి రాజు ఇంకొకరు లేరు, ఆయన తనకు తాను భోక్త అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు భగవంతుడు. దానికి కూడా భగవంతుడు ఏం చేశారంటే ప్రోత్సహించాడు. సో ఈ రాజులందరూ కూడా వాస్తవానికి వాళ్ళందరూ కూడా ఎందుకు జరాసంధుడి చేత ఆ రకంగా బంధించబడ్డారంటే దానికి చక్కగా వాళ్లే వివరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళని విముక్తి గావించాడో వాళ్లే రాజులందరూ కూడా వాళ్ళకి వివరిస్తున్నారు ఎందుకు మేము బంధించబడ్డామంటే, ఇన్ని రోజులు వాళ్ళ యొక్క స్థానం, మేము రాజు యొక్క స్థానంలో ఉన్నాము అనేటువంటి గర్వం ఒకటి, ఇంకోటి ఆ ఐశ్వర్యాలు బాగా మదం ఎక్కిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరిని లెక్క చేయమన్నమాట. కొన్నిసార్లు ఇంద్రుడి యొక్క విషయంలో కానీ బ్రహ్మ యొక్క స్థితి విషయంలో కానీ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది సామాన్యం. ఈ సాధారణమైనటువంటి జీవులకి ఏదైనా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం వచ్చినా, ఒక గొప్ప ఐశ్వర్యాలు కలిగినా వెంటనే మిథ్యాగర్వం చెందేటువంటి అవకాశం ఉంది. అట్లా ఈ రాజులందరూ కూడా, ఈ 20,800 మంది రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జరాసంధుడు ఎందుకు బంధించాడు అని అంటే, కృష్ణుడి యొక్క సంకల్పం చేత వాళ్ళందరూ కూడా బంధించబడ్డారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏమని భావిస్తున్నారు, మాకు కృష్ణుడి యొక్క అవసరం, మాకు ఆయన యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క అవసరం మాకేముంది అనేటువంటి భావనను కలిగి ఉన్నారు. అందుకని వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ఒక దూతను పంపించి కృష్ణుడి దగ్గర దూతను పంపించి వాళ్ళు ఈ యొక్క సందేశాన్ని అందజేశారు. ఏమని, మేమందరం ఇన్ని రోజులు స్వాతంత్రమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం, మేము మిమ్మల్ని వదిలిపెట్టి మేము స్వాతంత్రంగా భోగించాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రోజు మాకు ఇట్లాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళని జరాసంధుడు ఎక్కడ బంధించాడంటే, గిరిద్రోణి అనేటువంటి ఒక పర్వతంలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి ఒక కోటలో వాళ్ళందరినీ కూడా బంధించాడన్నమాట. సో అది పూర్తిగా అంధకారంతో ఉంటుంది, సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి ఆహార పదార్థాలు లేకుండా వాళ్ళంతా పూర్తిగా వాళ్ళ జీవితంలో విరక్తులైపోయినారు. అయితే వాళ్లకు కృష్ణుడు ఎందుకు దర్శనం ఇవ్వగలిగాడు అని అంటే, వాళ్ళు కృష్ణుడిని పూర్తిగా శరణాగతి పొంది వాళ్ళు ఏం చేస్తారు, దూత ద్వారా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి ఒక దూతను పంపించారు. అదే సమయంలో వీళ్ళు ఈ సమయంలో కృష్ణుడు వచ్చేటువంటి సమయంలో వీళ్ళు పూర్తిగా కృష్ణు మీద స్మరణ చేస్తున్నారు కాబట్టి, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడు, కృష్ణుడే మాకు ఏకైక ఆశ్రయం అనేటువంటి భావన కలిగి వాళ్ళు పూర్తిగా కృష్ణు మీద ఆధారపడ్డారు కాబట్టి, ఆ రకంగా కృష్ణుని స్మరణ చేయడంలో వాళ్ళు పూర్తిగా పవిత్రీకరించబడ్డారు కాబట్టి కృష్ణుడే వ్యక్తిగతంగా వచ్చి ఆ రాజులందరికీ కూడా దర్శనమిచ్చాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా ఎందుకు ఈ వ్యక్తి రాక్షస పూరితమైనటువంటి మనస్తత్వంతో ఎందుకు ప్రవర్తిస్తాడు అని అంటే, ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఈ యొక్క శారీరకమైనటువంటి భావన కలిగి ఉండడం. అందుకనే ప్రభుపాద్ వారు ఈరోజు మార్నింగ్ ఉపన్యాసంలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారంటే, ఈరోజు మార్నింగ్ శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 3వ స్కందంలో ఉన్నటువంటి శ్లోకం, అసేవాయాం ప్రకృతేర్ గుణానాం జ్ఞాన వైరాగ్య విజృంభితేన యోగేన మయార్పితయా చ భక్త్యా மாம் பிரத்யக் ஆத்மானம் இஹா வருந்தே. సో ఏం తెలియజేస్తున్నారంటే కపిల భగవానుడు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ కూడా ఎందుకు బంధించబడ్డారు, ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి, పూర్తిగా ఇంకా ఎట్లాంటి ఒక ఆశాకిరణం లేనటువంటి ఒక జీవితానికి ఇంత కష్టమైనటువంటి పరిస్థితికి ఎందుకు ఈ యొక్క జీవులు ఈ రకమైనటువంటి పరిస్థితికి వాళ్ళు ప్రలోభితులు అయ్యారని అంటే, ఎందుకంటే దానికి ముఖ్యమైనటువంటి కారణము ఈరోజు తెలియజేస్తున్నారు. ఏమిటంటే మనందరం కూడా భోగించాలి అనేటువంటి స్వభావం ఏదైతే మనలో ఉందో కృష్ణుడు ప్రభుపాద వారు ఈరోజు వివరిస్తున్నారు. కృష్ణుడు జయ శ్రీ రాధా గోవింద భగవానికి, కృష్ణుడు సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయన సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని భగవంతుడు కలిగి ఉన్నాడు. భగవంతుడు ఆయన స్వేచ్ఛ పురుషుడు, ఆయన ఎవరు కానీ ఆయన నియంత్రించలేరు. అయితే మనమందరం కూడా కృష్ణుడు యొక్క అంశలు గనక మనమందరం కూడా మమే వంశ జీవలోకే జీవభూత సనాతన, మనందరం కూడా కృష్ణుడు యొక్క అంశలు గనక మనకు కూడా ఆ అల్పమాత్రమైనటువంటి స్వాతంత్రం అనేటువంటిది మన అందరిలో కూడా ప్రతి ఒక్క జీవుల్లోనూ ఈ యొక్క స్వాతంత్రం అనేటువంటిది ఉంది. సో మన ఈ యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన ఆ యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని మనం కృష్ణుడికి సేవ చేయొచ్చు, లేకపోతే మన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కూడా మనము ప్రణాళికలు వేసుకోవచ్చు. సో ఈ యొక్క స్వాతంత్రం ఒక్కటే ఈ జీవుడికి ఇట్లాంటి ఒక దైన్యమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఈ రకంగా తన యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటాడో వెంటనే ఈ భౌతిక ప్రపంచంలో పతనం అయిపోతాడు. సో పతనం అయిపోగానే వెంటనే తనకు తాను ఏమని గుర్తిస్తాడనంటే, నేను ఈ శారీరక భావనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు తమకు తాము దాంతో పోల్చుకుంటారు. ఉదాహరణకు ప్రభుపాద గారు చెప్తున్నారు, అండ్ జస్ట్ లైక్ ద డాగ్ ఈజ్ బార్కింగ్ హీఈస్ థింకింగ్ దట్ హీఈస్ డాగ్ సో హీస్ బిజినెస్ ఈజ్ బార్కింగ్ దట్ మీన్స్ సర్వింగ్ ద లాస్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఈ కుక్క ఏమని భావిస్తుంది, నేను కుక్క అని భావిస్తుంది, నేను కుక్క అని భావిస్తుంది కాబట్టి అది మురుగుతుందంట. అది మురుగుతూ అదేమవుతుంది, దాని నా పని ఇట్లా మురుగుతూ ఉండడము, ఈ రకంగా నేను ప్రవర్తించడం అది నా యొక్క పనిగా భావిస్తుందంట. అట్లా మనం ఏమిటంటే ఇప్పుడు వీ హావ్ ఫర్గాటన్ కృష్ణ, మనందరం కూడా కృష్ణను మర్చిపోయినాం. కృష్ణుని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము, మనందరం కూడా ప్రభుపాద వారు చాలా చక్కగా ఈరోజు మార్నింగ్ క్లాస్ లో ప్రభుపాద గారు చెప్తున్నారు, మనము ఈ భౌతిక ప్రపంచంలో మనం భోగించడానికి మనల్ని మనము రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి ఉపాధులతో మనం పోల్చుకుంటున్నాం. ఏమని పోల్చుకుంటున్నామంటే, నేను హిందువుని, లేకపోతే నేను మొహమ్మదీయుణ్ణి, లేకపోతే నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను అమెరికా వాణ్ణి, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, లేకపోతే నేను కుక్కని, లేకపోతే నేను పిల్లిని, లేకపోతే నేను ఒక వృక్షాన్ని, లేకపోతే నేను ఒక సూకరాని, ఇట్లా మనల్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క శారీరకమైనటువంటి భావనలో మనం పోల్చుకుంటూ ఆ యొక్క శరీరం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ అత్యంత ఐంద్రియ సుఖం అంటే ఇంద్రియాల ద్వారా మనం సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం. సో అయితే ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, ఈరోజు మార్నింగ్ ఎంతవరకు అయితే మనము ఈ యొక్క శారీరకమైనటువంటి భావనలో నుంచి బయటపడమో, బ్రహ్మభూత స్థితికి చేరుకోమో, అంతవరకు మనకు దుఃఖం అనేటువంటిది తప్పదు. శారీరక భావన నుంచి బయటపడడం అని అంటే పూర్తిగా నేను శరీరం కాదు ఆత్మని అనేటువంటి విషయాన్ని ఎంతవరకు అయితే మనం తెలుసుకుంటామో అంతవరకు మనకి ఈ భౌతిక ప్రపంచంలో మనకు దుఃఖం అంటూ ఏం లేదు. సో ఈ ప్రపంచంలో అందరూ ఉన్నారు, అందరూ కూడా భగవంతునికి రెండు రకాలైనటువంటి విస్తరణ రూపాలున్నాయి, స్వాంశ విభిన్నాంశ. స్వాంశ అని అంటే భగవంతునికి వ్యక్తిగత విస్తరణ రూపాలు, విభిన్నాంశ అంటే భగవంతు నుంచి విభజించినటువంటి విభిన్నమైనటువంటి అంశాలు. మనందరం కూడా విభిన్నాంశలం. విభిన్నాంశలం అంటే భగవంతుని నుంచి మనం విడిబడినటువంటి అంశలం. మనమందరం భగవంతుని యొక్క వ్యక్తిగత విస్తరణ రూపాలున్నాయి, అవే విష్ణు తత్వాన్ని అంటారు. భగవంతుడు రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటాడు, అవి భగవంతుని యొక్క వ్యక్తిగత స్వరూపాలు. సో మనందరం కూడా విభిన్నాంశలం కనుక భగవంతుడు ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో అన్ని లక్షణాలు మనం కలిగి ఉన్నాం. భగవంతుడు పరమ పవిత్రుడు, భగవంతుడు పరబ్రహ్మన్, ఆయనే పరంధామ, పవిత్రము, పరమంభవ, పురుషము, శాశ్వతము, దివ్యం, ఆదిదేవం, అజంబిబం, ఆయనలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. మనం భగవంతుడు పరబ్రహ్మం అవుతే మనం బ్రహ్మం, ఆయన పవిత్రుడు అవుతే మనం కూడా పవిత్రులమే, మనకు మనం అల్పమాత్రం పవిత్రతను కలిగి ఉన్నాం. ఆయన పురుషుడే. మనం ఈ భౌతిక ప్రపంచంలో మనం కూడా అల్ప మాత్రంలో మనం పురుషులు అవ్వడానికి, భోక్తలు అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఆది అయి ఉన్నాడు, అదేవిధంగా మనం కూడా ఆదిగా అనాది కాలంగా భగవంతుడు ఉన్నప్పటి నుంచి మన అందరం కూడా ఉన్నాం. అయితే ప్రభుపాద గారు ఈరోజు మార్నింగ్ క్లాస్ లో ఏం చెప్తున్నారంటే, ఎందుకు ఈ జీవుడు అపవిత్రం అవ్వబడతాడంటే, భగవంతుడు పరమ పవిత్రుడు, అయితే ఈ జీవుడు అదే పవిత్రతను అల్ప మాత్రంలో అతను కలిగి ఉన్నాడు కాబట్టి, అల్పమాత్ర పవిత్రతను అతను కలిగి ఉన్నాడు కాబట్టి అతను కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అల్పమాత్ర పవిత్రతను అతను కలుషితమయ్యేటువంటి అవకాశం ఉండడం వల్ల అతనుకున్నటువంటి అది ఏ రకంగా అతను కల్మిషం అవుతాడంటే, కలుషితం అవుతాడంటే, అతనుకున్నటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగపరచుకోవడం ద్వారా అతను కలుషితం అయిపోతాడు. సో ఈ రకంగా కలుషితం అయిపోవడం వల్ల ఏమైపోతుంది, భౌతిక ప్రకృతి అనేటువంటిది అతనికి రకరకాలైనటువంటి దేహాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా అతను భోగించాలని కోరుకున్నాడు, భోగించాలని కోరుకుంటే వాస్తవానికి శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది, ఆయన ఎట్లా పతనం అవుతాడంటే ఒకేసారిగా ఈ భూమిలో భూలోకంలో జన్మ తీసుకోడు, దానికి ఒక చక్రం ఉంది. ఫస్ట్ ఆయన ఏమవుతాడంటే ఈ యొక్క వైకుంఠ గోలోక బృందావనం నుంచి మెల్లగా ఈ యొక్క స్వర్గలోకాలకు పతనం అవుతాడు. సో స్వర్గలోకాల్లో నుంచి అక్కడ మళ్ళా అక్కడ కూడా స్వేచ్ఛ అనేటువంటిది ఉంది, అక్కడి నుంచి మెల్లగా పతనమయ్యి ఆ యొక్క స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకునేసి ఆ యొక్క స్వర్గలోకాల నుంచి మళ్ళీ అతను క్రిందికి ఎలా వస్తాడంటే ఇంకా మేఘాల రూపంలో వచ్చేస్తాడు. మళ్ళీ మేఘాల్లో నుంచి ఏమవుతుంది, వర్షపు రూపంలో ఈ యొక్క భూమిలోకి ప్రవేశిస్తాడు. ఈ భూమిలో మళ్ళా ధాన్యాల్లోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ధాన్యాలందరూ కూడా ఆహారంగా అందరూ స్వీకరించడం ద్వారా, ఆ యొక్క ధాన్యాలను స్వీకరించడం ద్వారా ఈ యొక్క పురుషుడి యొక్క ఆహారంలో ప్రవేశించి మళ్ళీ అతని ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి మళ్ళీ స్త్రీ యొక్క గర్భం నుంచి అతను జన్మ తీసుకుంటాడు. ఒకేసారిగా ఈ జీవుడు ఒకేసారిగా వచ్చి ఈ భూలోకంలో జన్మ తీసుకోడు. మొట్టమొదట అతను పతనం అయిపోయినప్పుడు ఈ యొక్క భూలోకంలోనే, ఈ విశ్వంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంటాడు. మళ్ళీ మెల్లగా దాన్ని దుర్వినియోగపరచుకోవడం ద్వారా అతను ఈ రకంగా ఈ భౌతికమైనటువంటి దేహాలను పొందుతూ ఉంటాడు. సో ఈ రకంగా శరీరాలు, ఈ యొక్క శరీరం అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే, ఈ జీవుడు ఏ రకమైనటువంటి కోరికను కలిగి ఉంటాడో, కోరిక అన్నిటికీ మూల కారణం. ఆ కోరిక ఏ రకంగా ఉంటుందో దాని ప్రకారం ఇతని దేహాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా నిద్రపోవాలి అనేటువంటి కోరిక ఉందనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు ఆయన ఈ జీవుడు ఈ కోరిక కలిగి ఉన్నాడు, అయితే ఆ కోరిక పొందడానికి కావలసినటువంటి కర్మ ఇతని దగ్గర ఉందని భగవంతుడు చూస్తాడు. ఒకవేళ కానీ అతని దగ్గర అంత కర్మ లేదనుకోండి, అతని భగవంతుడు ఏం చేస్తాడు, ఆ కర్మను చేసేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం వల్ల ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆ జ్ఞానంతో ఆ కర్మలు వనరిస్తారు. ఆ కర్మలు చేయడం వల్ల అతను ఏదైతే భోగించాలి అని అనుకున్నాడో దానికి సరిపడ దేహాన్ని భగవంతుడు ప్రసాదిస్తారు. సో జీవుడు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వడు. జీవుడు ఒకవేళ కోరుకున్నా కానీ దానికి తగినంత అకౌంట్, ఇతని దగ్గర బ్యాలెన్స్ క్రెడిట్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లేదు అని అంటే ఆ కోరిక సంతృప్తి పరచుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పం అతనిలో ఉన్నట్లయితే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జీవుడు ఆ కోరికలను తీర్చుకోవడానికి కావలసినటువంటి శరీరానికి, శరీరం ఏదైతే పొందాలో దానికి కావలసినటువంటి కర్మలన్నీ తయారు చేసుకుని అతను ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటాడు. సో ఎంతవరకు అయితే మనము ఇట్లాంటి మనము ఈ భౌతికమైనటువంటి ప్రకృతికి మనం సేవ చేస్తుంటామో అప్పుడు మనం నిజమైనటువంటి ఆనందాన్ని మనం పొందలేము అని చెప్తున్నారు. ఎందుకంటే జీవుడి యొక్క స్వరూపం వచ్చి అది సచ్చిదానంద స్వరూపం. ఈ భౌతిక ప్రకృతి అంతా కూడా ఇది ఈ జీవుడికి కావాల్సినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఈ యొక్క ఆత్మ కావాల్సినటువంటి ఆనందాన్ని ఈ భౌతిక ప్రకృతి ప్రసాదించలేదు. సో అందుకనే ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు, సో కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ కంప్లీట్లీ బికమ్ ప్యూరిఫైడ్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ మాయా. మన మాయా అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మనకు ఇక మన యొక్క చైతన్యం అంతా కూడా పూర్తిగా రోగగ్రస్తం అయిపోయింది. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే ఈ యొక్క కృష్ణ చైతన్యం విధానం అనేటువంటిది. సో అందుకనే ఇక్కడ చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు, ఈ యొక్క జీవుడు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈ భౌతిక ప్రపంచంలో, దాన్ని ప్రభుపాద గారు చెప్తున్నారు. జస్ట్ లైక్ భక్తి వినోద్ ఠాకూర్ సేస్, మాయార్ బోషే జాచో బేషే కాచో హడుబుడు బాయ్. Just like a straw in the waves of a ocean or the river, it is fully under the control of the waves. Sometimes diving, sometimes coming out, sometimes going this way, going out. Our position is like that. We do not know prakrite kriyamanani. Under the material nature, we are being carried away by the laws of material nature. So, Prabhupada, what is the situation? This jeevudu yokka paristhiti ela undante, ఈ యొక్క మాయా అనేటువంటి సముద్రం ఏదైతే ఉందో, ఆ మాయా అనేటువంటి సముద్రంలో మన జీవుడు ఎలా ఉన్నాడంటే ఒక గడ్డిపోచులాగా ఉన్నాడు. ఆ గడ్డిపోచుని ఇంకా సముద్రం వేస్తే దాని పరిస్థితి ఏమి? అలలు ఎట్లయితే కొడుతూ ఉంటాయో అట్లా సముద్రంకు తగిన రీతిలో ఇది పోతాం. ఇంకా దీనికి ఏమి స్వాతంత్రం లేదు, ఇది పూర్తిగా నిస్సహాయస్థితిలో ఆ అలలు ఎలా కొడితే అట్లా పోతా ఉండాల్సిందే. అట్లా ఇది భక్తివినోద్ ఠాకూర్ తెలియజేస్తున్నారు. అట్లా ఈ జీవుడు ఎవరైతే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో ఉన్నాడో అతని యొక్క పరిస్థితి ఇది. ఆ అలల్లో కొట్టుమెట్లాడుతూ లోపలికి వెళ్ళిపోతూ బయటికి వస్తూ ఇంకా నిర్దాక్షిణ్యంగా అతను బలి అయిపోతున్నాడు. సో ఇంతకుముందు ఒక ప్రభు కూడా ఈ ఉదాహరణ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక డైరీ ఫామ్ లో పోల్ట్రీలో ఉన్నటువంటి ఒక కోడి యొక్క పరిస్థితి లాగా. వాస్తవానికి కోడి యొక్క, కోడి పుంజరాల యొక్క సహజ స్థితమైనటువంటి జీవితం ఏమిటంటే, ఆ కోడి పుంజరాలు అవి గుడ్లు పెడతాయి, గుడ్లు పెట్టిన తర్వాత అవి బయటకు వచ్చిన తర్వాత ప్రకృతిలో అవి జీవిస్తూ బయట బ్రతుకుతూ దానికి కావలసినటువంటి ఆహారాన్ని కాలుతో అది నేలను దున్ని, భూమిని దున్ని దానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు తినుటూ అటు ఇటు పరిగెడుతూ అట్లా పోతూ ఇట్లా పోతూ, అవును కదా, మనం కోడి పుంజరాలు చూస్తున్నాం. అవి స్వాతంత్రంగా జీవించడం తన యొక్క సహజ స్థితమైనటువంటి స్థితి. ఇప్పుడు మన భౌతిక, అది మన భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మన పరిస్థితి ఎలా అంటే, ఇప్పుడు పోల్ట్రీలో ఉన్న విధంగా పోల్ట్రీలో ఏం చేస్తారు వాళ్ళు, గుడ్లతో మంచి కోడి పుంజుల్ని బాగా పొదిగిస్తారు. పొదిగించిన తర్వాత ఏం చేస్తారు, వెంటనే అవి కొద్దిగా పెరగంగానే తీసుకొని పోయి ఏం చేస్తారు, ఆ కారాగారాల్లో బంధించేస్తారు. ఆ కారాగారాల్లో బంధించేస్తే వాస్తవానికి అది స్వాతంత్రంగా బయటపోయి అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఉండాల్సినటువంటిది ఆ కోడి. దానికి పరిస్థితి ఏమైపోయింది, ఒకే బోన్లో వేసేస్తారు. అది ఇటు తిరగలేదు, ఇటు తిరగలేదు. ఆహారం ముందర ఉంటుంది, ఆహారం ముందరే పెడతారు, అది ముందరే తింటూ ఉండాలి. మళ్ళీ ఇంకా ఎక్కడ అది కదలలేదన్నమాట. చివరికి ఏం చేస్తారు వాళ్ళు, ఈ యొక్క ప్రకృతి సహజస్థితమైనటువంటి సంపర్కం లేకుండా దానిలోకంతా కూడా ఏం చేస్తారంటే, ఈ యొక్క ఇంజెక్షన్స్ ద్వారానో లేకపోతే మందుల ద్వారానో వాళ్ళు ఏం చేస్తారు, అది గుడ్లు పొందే విధంగా దానికి ఆ రకమైనటువంటి కృత్రిమమైనటువంటి సంపర్కాన్ని కలిగిస్తారు. న్యాచురల్ ఇంక్లినేషన్ లేదన్నమాట. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి అదేం చేస్తాయి, ఒకే చోట ఉంటూ 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 ఇంకా మూడు గుడ్లు నాలుగు గుడ్లు వేస్తాయి. వేసిన తర్వాత అక్కడ ఏమిటంటే, ఆ పోల్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తుంటారు. ఇంకా గుడ్డు వేస్తే అది సహజ స్థితంగా అది వెళ్లిపోయి కింద పోయి పడిపోవాల్సిందే అనమాట. ఇంకా ఆ గుడ్డును కూడా అది తిరిగి చూడలేదు. ఇంకా అది ఆ రకంగా మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అది ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు అది గుడ్లు పెట్టిన తర్వాత చివరికి ఏం చేస్తారంటే, ఇంకా అది ఇంకే రకంగా కూడా గుడ్లు ఇవ్వడానికి ప్రయోజనం లేదు అని అంటే అది తీసుకొని వచ్చి ఏం చేస్తారు, అది కూడా బోన్లలోనే, అక్కడ కూడా ఏం స్వాతంత్రం లేదు, బోన్లో తీసుకొని వచ్చి ఈ సుగుణ చికెన్ సెంటర్ లేకపోతే ఇంకేదైనా చికెన్ సెంటర్ లో తీసుకొని వచ్చి దాన్ని ఏం చేస్తారు, ఇచ్చేస్తారు. సో మనం చూడొచ్చు, నేను జస్ట్ మన రోడ్లోనే ఇక్కడ కొంత గ్రౌండ్ తర్వాత ఒక షాప్ ఉంది, అక్కడ చూశాను అవి ఎట్లా లోపల ఒకే చిన్న బోను ఇంతే స్పేస్ ఉంది, ఒక మూడు నాలుగు కోళ్లను వేసేస్తారు. అది తిరగలేక ఎట్లా ఒక దయనీయమైనటువంటి పరిస్థితి. చివరికి దానికేమి, మళ్ళా వాడు కషాయ వాళ్ళు మళ్ళా వాడు పైకి తీస్తారు, మళ్ళా పైకి తీసి దాన్ని నరికేసి దాన్ని మాంసం చేసి అందరికి అమ్మేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక చిన్న ఉదాహరణలో నుంచి ఈ కోడి ఎంత ఒక భయంకరమైనటువంటి ఒక పరిస్థితిని, దుఃఖాన్ని ఎదుర్కొంటుంది. ఈ కోడి ఇలాంటి పరిస్థితిలో ఉండడము, ఇది నా ఆనందదాయకమైనటువంటి స్థితి అని అనుకోవడం అది ఎంత మూర్ఖత్వం, అవునా కదా. ఇంకా అదే రకంగా ఈ ఎగ్జాంపుల్ మనది కూడా ఏం మినగాయింపు లేదు. అక్కడ ఏ రకంగా అయితే కోడి కష్టపడుతుందో, మనందరం కూడా ఈ భౌతికమైనటువంటి దేహం అనేటువంటి ఈ శరీరాన్ని, ఈ ఆత్మ పొంది ఉంది. ఈ యొక్క దేహం ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క శరీరం నానా రకాలైనటువంటి కష్టాలకు గురి అవుతుంది. శారీరక స్థాయిలో తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, మానసిక స్థాయిలో ఎన్నో మానసిక ఒత్తిళ్లు, జీవితాల్లో ఎన్నో ఆందోళన, భయము, ఈ యొక్క ఆందోళన, ఎవరు ఏం చేస్తారనో, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక, ఏమైపోతుంది నా భవిష్యత్ ఏమైపోతుంది, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, ఇట్లంతా మానసిక స్థాయిలో అట్లా రకరకాలుగా అందరూ కూడా నానా రకాలుగా కష్టపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు కానీ ఆనందంగా లేరు. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకో ఉన్నారే కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే అందుకని ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఎవరి ఇంటికన్నా వెళ్ళండి, వాళ్ళంతా ముఖాలంతా ఎండిపోయిన ముఖాలే. ఏ రకంగా అయితే ఈ రాజులందరూ కూడా గిరిద్రోణి పర్వతం నుంచి బయటకు వచ్చినప్పుడు మొత్తం అందరు నీరసించిపోయినారు, వాళ్ళకంతా కూడా పూర్తిగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, శరీరం అంతా కూడా దుస్తులంతా బాగా అంత దుమ్ము ధూళితో పూర్తిగా మసమసిగా అయిపోయినాయి, సరిగా చూడడానికి తిండి లేదు, ఆహారం లేదు, మొత్తం క్షీణించి వాళ్ళంతా పూర్తిగా జీవితంలో విరక్తులు అయిపోయినారు. అయితే కృష్ణుని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక ఆశాకిరణం కలిగింది. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవుడి యొక్క పరిస్థితి ఇదే. అందరు కూడా ఏమిటంటే కప్పిపుచ్చుకున్నటువంటి ఆనందం ఇదంతా, లోపల ఎంత బాధని అనుభవిస్తూ ఉంటారు. చివరికి ఎవరైనా వెళ్ళి మీరు ఎలా ఉన్నారంటే అబ్బో మేము చాలా అద్భుతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అనేటువంటిది అందరు అంటారు. ఎవరు కానీ ఈ ప్రపంచం యొక్క వాస్తవాన్ని ఎవరు తెలియజేయరు. సో అందుకే ఈవెన్ మనం చూడొచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే హాస్పిటల్ వెళ్తాం, హాస్పిటల్ నుంచి ఎవరైనా పరామర్శించడానికో ఏమైనా పలకరించడానికి వెళ్తాం. ఈవెన్ వానికి ఏమిటంటే ఓ కాలు పైకి లేపేసి కట్టేస్తుంటారు, ముక్కులో పైపు వేసేస్తుంటారు, లేకపోతే రెండు చేతులతో రెండు సలైన్లు ఎక్కించుంటారు. వాడు అట్లాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటాడు. అట్లాంటి పరిస్థితులపై మీరు పోయి అతను అడగండి ఎలా ఉన్నావు బాగున్నావు అంటే బాగున్నా ఇప్పుడు చాలా మేలు అంటాడు. ఇంకా దానికన్నా మించినటువంటి అజ్ఞానం ఇంకేముంటుంది చెప్పండి. మొట్టమొదటి స్థితి మనము ఇంత దుఃఖపడుతున్నాము. ఎందుకు ఇక్కడ కృష్ణుడు ఈ రాజులందరినీ కూడా ఇంత విరక్తులు కలిగించారంటే, ఎందుకంటే మన జీవితంలో విరక్తులు కానిదే మనం కృష్ణుడి వైపు మనము మన యొక్క తలను తిప్పం. కృష్ణుడు మనమందరం కూడా బద్ధజీవులం కాబట్టి మన అన్ని అనుకూలంగా ఇచ్చి నువ్వు కృష్ణుని స్మరించంటే కృష్ణుని స్మరించడం. అందుకనే కృష్ణుడు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప చేత ఏం చేస్తాడంటే భౌతికమైనటువంటి వ్యక్తులు కావచ్చు భక్తులు కావచ్చు భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల తీవ్రమైనటువంటి విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి. నేను ఈ భౌతిక ప్రపంచంలో నేను ఉండకూడదు, ఇది నేను నివసించడానికి ప్రదేశం కాదు అనేటువంటి ఒక అనుభూతిని కలిగించడానికి ఆ యొక్క కోరికను, నేను భగవద్ధామ వెళ్ళాలి అనేటువంటి కోరికను మరింత తీవ్రతనం చేయడానికి భగవంతుడు ఏం చేస్తారంటే భక్తుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాలు ఏర్పాటు చేస్తారు. అలాంటి సందర్భాలు ఇంకా ప్రపంచంలో మీరు ఎవరు ఊహించలేరు. అట్లాంటి ఒక అనుకుంటారు అందరూ నేను తప్పించుకోవచ్చు అనేసి. ప్రభుపాద గారు అంటున్నారు, ఒక బెంగాలీలో ఒక ప్రావబ్ ఉందంట, ఈరోజు మార్నింగ్ క్లాస్ లో ప్రభుపాద చెప్తున్నారు. సో అతను జీవితాంతం ఎన్నో పాపాలు చేస్తుంటాడంట, ఎన్నో పాపాలు చేసి అతనికే తెలుసంట ఖచ్చితంగా నేను చనిపోతే ఖచ్చితంగా యమధర్మరాజు వచ్చిందని పట్టుకుంటాడు. సో అతను తెలివిగా ఏం ఆలోచించాడంటే, ఓకే నన్ను యమధర్మరాజు పట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన యొక్క మలాన్ని తీసుకొని మొత్తం శరీరం అంతా పూసుకున్నాడంట. సో ఎందుకంటే నేను ఈ రకంగా అపవిత్రంగా ఉన్నాను కాబట్టి యమధర్మరాజు నన్ను తాకరనేసి. అయితే ప్రభుపాద గారు చెప్తున్నారు, నువ్వు ఎట్లాంటి నీవు నీ సొంత తెలివితేటలు ఉపయోగించుకొని నువ్వు ఎన్ని మార్గాల్లో తప్పించుకోవాలని ప్రయత్నించినా కానీ నువ్వు భౌతిక ప్రకృతి అనేటువంటి ఆ యొక్క ప్రకృతి దగ్గర నుంచి త్రిగుణాల దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈ భౌతిక ప్రపంచంలో మనం పోలీసులకు ఏదో ఒక లంచం ఇచ్చో లేకపోతే ఏదో మన యొక్క పలుకుబడి ద్వారానో తప్పించుకోవచ్చేమో, కానీ భౌతిక ప్రకృతి యొక్క నియమాల నుంచి చట్టాల నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదు. ఎంతవరకు అయితే మనము కృష్ణుని వదిలిపెట్టి మనం స్వాతంత్రంగా మనం భోగించడానికి మనం ప్రయత్నిస్తుంటామో అంతవరకు మన పరిస్థితి ఇదే. సో అయితే తర్వాత రాజులందరూ కూడా వాళ్ళు కృష్ణుని ఆశ్రయించిన తర్వాత కృష్ణుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళు వెంటనే సాక్షాత్కారం పొందారు. ఇంతలో ఇంత టైంలో వాళ్ళు బంధించబడినటువంటి సమయంలో ఈ 20,800 మంది రాజులు వాళ్ళందరూ కూడా సాక్షాత్కారం పొందారు. సో మేము ఎందుకు ఇట్లాంటి పరిస్థితిలో పడ్డామంటే మేము కృష్ణుని గుర్తించలేదు. మేమందరం కూడా మా స్వాతంత్రమైనటువంటి జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి పతిత్ పావన్ గౌర్ణి తాయికి శ్రీల ప్రభుపాదికి తాయి గోర్ ప్రేమనంద. సో ఈ రాజులందరూ కూడా వాళ్ళు చక్కగా గుర్తించారు. వాళ్ళకు వాళ్ళని బంధించినటువంటి సమయంలో వాళ్ళు వెంటనే అందరూ కూడా కలిసి ఆలోచించడం మొదలు పెట్టారు, ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, మాకు ఇంత ఐశ్వర్యాలు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇంత రాజ్యం, ఇంత పెద్ద రాజ్యం ఉంది, ఇంత పరివారం ఉంది, ఇంతమంది మంత్రులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఇంత ఉంది, ఇంత ఉన్నప్పటికీ మేమెందుకు ఈ రకంగా బంధించబడ్డాము అని వాళ్ళందరూ కూడా ఆలోచించడం. వాళ్ళు గుర్తించినటువంటిది ఏమిటంటే మనందరం కూడా మన యొక్క ఐశ్వర్యాల చేత, మన యొక్క ధనం చేత, మన యొక్క పదవుల చేత మనం పూర్తిగా వ్యామోహితులైపోయి కృష్ణుని గుర్తించలేదు కాబట్టి మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మాకు స్వాతంత్రమైనటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఇది ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఒక దూతను ఎన్నుకొని పంపించడం జరిగింది. సో కృష్ణుడు వాళ్ళందరూ బయటికి రాగానే కృష్ణుడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఫెస్టివల్ టు ద ఐస్ అన్నమాట. శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా వివరించబడింది. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుని దర్శనం చేసుకున్నారో వాళ్ళకేమైపోయింది, వెంటనే జీవం వచ్చేసింది అన్నమాట. ఎండిపోయినటువంటి ముఖాల నుంచి చిరునవ్వు, మన భక్తులు కూడా చూడొచ్చు, హరే కృష్ణ భక్తులు వచ్చినప్పుడు ముఖమంతా ఎండిపోయి ఏందో జీవితం అని అనే విధంగా వస్తారు. వచ్చి భక్తుల సాంగత్యంలో ఒక వారం రోజులు ఉంటే చాలు, వెంటనే ఎక్కడ లేని ఆ చిరునవ్వు, ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క మందహాసము, ఆ చూడడానికి ఎంత. ప్రభుపాద వారు కూడా ఎన్నో ఉపన్యాసాలు చెప్తారు, మీరు మా భక్తుల్ని చూడండి ఎంతో ఆనందంగా ఉంటారు, వాళ్ళ యొక్క ముఖాలంతా ఎంతో తేజస్తో ఎంతో ఆనందంగా ఎంతో తన్మయత్వంతో కనపడుతుంటారు అనేసి ప్రభుపాద వారు చెప్తున్నారు. సో అట్లా వీళ్ళు ఎప్పుడైతే చూసారో కృష్ణుని మొట్టమొదటిసారి వీళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. కృష్ణుడి యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఇవ్వబడింది. ఆయన పట్టు పీతాంబరాన్ని ధరించి, చక్కటి కిరీటాన్ని ధరించి, శ్రీవత్సవము కౌస్తుభము, అదే రకంగా చక్కటి మాలలు, ఈ యొక్క సురచేపాకుతో కూడుకున్నటువంటి కమండలాలు అన్ని కూడా చాలా వర్ణగా అద్భుతమైనటువంటి వర్ణన ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ చూడడంతోనే అక్కడ వాళ్ళు వివరిస్తున్నారు, వాళ్ళందరూ కూడా కృష్ణుని ఎట్లా ఆస్వాదించారంటే, ఎట్లయితే మనము ఒక జ్యూస్ ఉందనుకోండి, జ్యూస్ మనం ఎట్లయితే త్రాగుతూ మనం ఆస్వాదిస్తాం, ఆహారం తినేటప్పుడు మనం భుజిస్తూ ఆస్వాదిస్తాం, అట్లా వాళ్ళు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి దేహాన్ని చూసి వాళ్ళందరూ కూడా అంతగా త్రాగుతూ ఉన్నారంట ఆ అమృతాన్ని. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపామృతం ఏదైతే ఉందో దానందరూ ప్రతి ఒక్క అంగాన్ని బాగా తీవ్రంగా క్షుణ్ణంగా చూస్తూ వాళ్ళందరూ కూడా త్రాగుతూ ఉన్నారన్నమాట. సో అక్కడ ప్రభుపాద వివరిస్తున్నారు వాళ్ళకేమిటంటే, ఈ యొక్క కండ్లకు నిజమైనటువంటి పండగను ప్రసాదిస్తున్నారు. ఇట్స్ అ ఫెస్టివల్ టు ద ఐస్, సీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, ఇట్స్ అ ఫెస్టివల్ టు ద ఐస్. భగవంతుని ఆ రకంగా దర్శనం చేసుకోవడం అనేటువంటిది అది నేత్రాలకు పండుగ లాంటిది. మనకు కూడా తెలుసు బృందావనంలో ఈ గోపికలందరూ కూడా వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారు, కృష్ణుడు ఎప్పుడైతే మొత్తము ఈ యొక్క ఆవులన్నింటినీ కూడా మేపుకొని పోయి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క దృశ్యం ఏదైతే ఉందో అది చూడడానికి గోపికలు కావచ్చు, బృందావన వాసులు అందరు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి గోపురాలు ఏవి శిఖర గోపురాలు ఏవైతే ఉన్నాయో ఆ టోమ్స్ పైన అందరు కూడా అందరు కూడా నిలబడి చూస్తున్నారు. దాంట్లో అన్ని గృహాల్లో కల్లా కూడా యశోదమ్మ యొక్క గృహానికి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గోపురం ఉందన్నమాట. సో అందరు కూడా ఆ యొక్క సందర్భాన్ని చూడాలని, ఏమి కృష్ణుడు బలరాములు, కృష్ణుడు వేణు ఊదుకుంటూ ఆ 900,000 ఆవులతో మళ్ళా తిరిగి రావడము, ఆ ధూళి అంతా కూడా ఆ యొక్క భూమిలో నుంచి లేయడము, ఆ యొక్క భూమిలో నుంచి లేచినటువంటి ఆ గో ధూళితో భగవంతుని యొక్క శరీరం కూడా అలంకరించబడ్డము, ఆ యొక్క సన్నివేశం ఏదైతే ఉందో గోపబాలురు ఈ యొక్క గోవులు అందరు కలిసి తిరిగి వచ్చేటువంటి ఈ సన్నివేశము ఈ కళ్లకు నిజమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించగలుగుతాయి అని. ఇది పండుగ లాంటిది, కళ్లకు ఇది నిజమైనటువంటి పండుగ. ప్రభుపాద గారు అంటారు, ఈ కృష్ణ చైతన్యం ఎందుకు సర్వోన్నతమైనటువంటిది అని అంటే, ఏ వ్యక్తి అయినా కానీ ఈ కృష్ణ చైతన్యానికి వస్తే అతని యొక్క అన్వేషణ ఇంకా ఆగిపోతుంది. అతను ఇంకా దీనికి వచ్చిన తర్వాత ఇంకా ఏమి పొందాలని కోరుకోడు, పా నేను ఏదైతే చేరుకోవాలో అది చేరుకునేస్తాను. ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బయట అంతా తిరిగేస్తాము, తిరిగి వచ్చేసిన తర్వాత మన ఇంట్లోకి ఇంటికి వచ్చేస్తామనుకో ఇంకంతే మన పని హాయ్, నేను చేరుకోవాల్సింది చేరుకునేస్తాను. అట్లా మన ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనకు వచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఒక ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆహారం పెడితే ఇంకా నా యొక్క కడుపు నిండింది అనేటువంటి ఏ ఒక నిర్ణయానికి వస్తాడో, అట్లా కృష్ణ చైతన్యానికి వచ్చినటువంటి ఈ జీవుడు అతను అన్ని స్థాయిలో, శారీరకమైనటువంటి స్థాయిలో, మానసిక స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన సంపూర్ణమైనటువంటి సంతృప్తిని, ఆనందాన్ని అతను పొందగలుగుతాడు. సో ఇది కేవలం ఎందుకంటే ఈ జీవుడి యొక్క స్వరూపం వచ్చి కృష్ణుడు సేవ చేయడం కాబట్టి, ఎప్పుడైతే ఈ లింక్ తగులుతుందో అప్పుడు జీవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆనందం కావచ్చు, ఆ జీవితం కావచ్చు, అన్ని కూడా ఈ జీవుడు పొందుతాడు. సో అందుకని ఈ ఎంతవరకైతే మనం భౌతిక ప్రకృతిని మనం ఆధిపత్యం చెలాయించాలి, భౌతిక ప్రకృతికి మనం దాసులుగా ఉంటామో అంతవరకు మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి బంధ విముక్తి అనేటువంటిది లేదు. ఈ గడ్డిపోచులాగా మనం ఏం చేయబడాలి, ఈ అలలు తోసిన విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుమిట్లాడుతూ ఉండాలి. సో అదే రకంగా మనము మనందరం కూడా ఈ రాజులు ఏ రకంగా అయితే కృష్ణుడు యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారో అదే రకంగా మనందరం కూడా కృష్ణుడు యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. కృష్ణ ప్రభుపాద గారు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే, ఏం డిఫికల్టీ ఏముంది ఈ భక్తియుక్త సేవ నిర్వర్తించడంలో? సో వై డోంట్ యూ డూ దట్? వై యు ఆర్ సో మచ్ ఈగర్ టు సర్వ్ ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్? వై నాట్ సర్వ్ కృష్ణ? హియర్ ఇస్ కృష్ణ, వాట్ ఈస్ ద డిఫికల్టీ? నో డిఫికల్టీ అట్ ఆల్. జస్ట్ దర్ ఇస్ కృష్ణ, జస్ట్ గివ్ కృష్ణ నైస్ ఫుడ్ స్టఫ్, జస్ట్ చాంట్ హరే కృష్ణ, ఈట్ సంచువస్లీ అండ్ కీప్ యువర్ హెల్త్ వెరీ గుడ్ నైస్లీ. వేర్ ఈస్ ద డిఫికల్టీ? మామేవయే. దిస్ వెరీ డిఫికల్ట్. ద ఓన్లీ డిఫికల్టీ ఈస్ దట్ ఐ కెనాట్ గివ్ అప్ ఆల్ దీస్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఐ కెనాట్ గివ్ అప్ స్మోకింగ్, ఐ కెనాట్ గివ్ అప్ డ్రింకింగ్, ఐ కెనాట్ గివ్ అప్ మీట్ ఈటింగ్, ఐ కెనాట్ గివ్ అప్ గ్యాంబ్లింగ్, ఐ కెనాట్ గివ్ అప్ ఇల్లీగల్ సెక్స్. దట్ ఈస్ ద డిఫికల్టీ. ప్రభుపాద గారు అంటున్నారు, కృష్ణ చైతన్యాన్ని, కృష్ణుని సేవించడము ఏం దీంట్లో ఏం కష్టం ఉంది? కృష్ణ చైతన్యంలో ఏం కష్టం లేదు, ప్రసాదం స్వీకరించడంలో ఏం కష్టం లేదు, భగవంతుని ముందర నృత్యం చేయడంలో ఏం కష్టం లేదు, భగవన్ నామ జపం చేయడంలో ఎటువంటి కష్టం లేదు. ఎందుకు మనము ఇట్లాంటి కష్టం లేకపోయినా ఎందుకు మన ఊరికే త్రిగుణాలకు మనము సేవ చేస్తూ ఉండాలి? ఇక్కడ ఉన్నటువంటి కష్టం ఏమిటంటే, ప్రభుపాద గారు చెప్తున్నారు, మాంసం, జూదం, మద్యం, వ్యభిచారం వదిలిపెట్టడం, ఇవి కష్టము. అదే మన కష్టంగా ఉంది. కృష్ణ చైతన్యమని పాటించడము, కృష్ణుని సేవించడం అదేం పెద్ద కష్టం కాదు. అయితే ప్రభుపాద గారు చెప్తున్నారు, అదర్వైజ్ టు సర్వ్ కృష్ణ ఈజ్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్, బట్ ఐ కెనాట్ గివ్ అప్ ద సర్వీస్ ఆఫ్ మై సిన్ఫుల్ యాక్టివిటీస్. మన యొక్క పాపపూరితమైనటువంటి కార్యాలు మనం వదిలిపెట్టలేకపోతున్నాం, అదే ఇప్పుడు కష్టంగా ఉంది. దానికి ప్రభుపాద వెంటనే చెప్తున్నారు, దేర్ ఫోర్ హియర్ ఇట్ ఈస్ సెడ్ అసేవాయాం ప్రకృతేర్ గుణానం, దట్ యు హ్యావ్ టు లెర్న్, దట్ యు కెన్ లెర్న్ వెరీ ఈజీలీ ఇఫ్ యు టర్న్ యువర్ అటెన్షన్ టు ద సర్వీస్. Therefore, this Bhakti Yoga process, we are simply insisting, get up early in the morning, do this service. In this way, if we engage ourselves in the service of Krishna, gradually we shall forget the service of Maya. So, Prabhupada em antunnarante, kachitam, manamu papapurvitamaina 20 jeevithaniki manam alavatu padipoyinamu. మనం పాప కార్యాలను మనం వదిలిపెట్టలేకపోతున్నాము, మన భౌతిక ప్రకృతి అనాది కాలంగా మనం సేవ చేస్తున్నాం, కాబట్టి మనం ఇప్పుడు పాపపూరితమైనటువంటి జీవితానికి మనం సేవ చేస్తున్నాం. అయితే ప్రభుపాద వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేర్చుకోండి. అందుకనే మనం ఇక్కడ తెలియజేస్తున్నాం, ప్రాతకాల సమయంలో నిద్ర లేవండి, కృష్ణుడికి సేవ చేయండి. ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, ఏ రకంగా మనం పాపపూరితమైనటువంటి జీవితం నుంచి బయటపడచ్చు అంటే, కృష్ణుడు యొక్క సేవలో మనము తీరిక లేకుండా మనం నిమగ్నం అవ్వడం ద్వారా యు ఫర్గెట్ సర్వీస్ టు కృష్ణ, వీ షాల్ ఫర్గెట్ ద సర్వీస్ ఆఫ్ మాయ. ఈ మనము నేను మాయకు సేవ చేయకూడదు అని మనం అట్లా ఆలోచిస్తే, ఎప్పుడు మాయ యొక్క చైతన్యంలో ఉండడానికన్నా ఆ మాయ చైతన్యం నుంచి, మాయ నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి, దానికి పాజిటివ్ గా కృష్ణుడు యొక్క సర్వీస్ లో మనము కంప్లీట్ సంపూర్ణమైనటువంటి స్థాయిలో కృష్ణ యొక్క సేవలో మనం తీరిక లేకుండా నిమగ్నం అవుతే ఆటోమేటిక్ మన మాయ గురించి మనకు గుర్తు రాదు, మాయకు మనం సేవ చేయం కూడా. దీనికి మనకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మనం జన్మాష్టమి రోజు కానీ లేకపోతే జీబీసీ మీటింగ్స్ టైమ్స్ లో కూడా చూడొచ్చు. అప్పుడు ఏం తీరిక లేదు, అప్పుడు జన్మాష్టమి రోజున అప్పుడు ఇంకా కూర్చొని ఇంకా ఏదో మనసు పెట్టి అక్కడ ఆలోచించి ఆ టైం లేదు, తీరిక లేదు. ఆ జన్మాష్టమి రోజు అక్కడ ఆ సేవలు ఈ సేవలు, ఆకలి అనిపించదు, నిద్రపోవాలనిపించదు, ఏమనిపించదు. ఆ రోజు ఇంకా అన్యమైనటువంటి ఆలోచనలు ఏముండదు, ఎందుకంటే మనం తీరిక లేకుండా ఆ రకంగా నిమగ్నం అవుతున్నాం. ఆ జీబీసీ మీటింగ్ టైంలో కూడా అప్పుడు చూసినట్లయితే ఎక్కడ తీరిక లేదు, ఇటు తిరిగితే మహారాజు, అటు తిరిగితే మహారాజు, ఇటు తిరిగితే ఆ సేవ, వెనక తిరిగితే ఆ సేవ, ఇట్లా పోతే వాళ్ళు ఏదో ఒక ప్రభు పిలుస్తారు, ప్రభు ఇది చేయండి ప్రభు అంటారు, అట్లా పోతే ఆ ప్రభు ఏదో ఒకటి చెప్తారు, అట్లా అంటే ఆ సమయంలో ఇంకా అక్కడ ఇంద్రియ భోగం గురించి ఆలోచించడానికి ఇంకేం అవకాశం ఉంది చెప్పండి. సో ప్రభుపాద ఎట్లా ఏం చెప్తున్నారంటే, మనం మాయకు సేవ చేయకుండా ఉండాలంటే కృష్ణుడికి మన అంత తీరిక లేకుండా సేవ చేస్తున్నట్లయితే మనం సహజంగానే మా యొక్క సేవను మర్చిపోతాం. సో ఆ విషయాన్ని ప్రభుపాద వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే ప్రభుపాద వారు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం చేస్తున్నారంటే, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, పతిత పావన్ గౌరనితాయికి, శ్రీ చైతన్య చంద్ర మహాప్రభుకి, గురు పరంపరాకి, శ్రీల ప్రభుపాదికి, తాయి గోర్ ప్రేమనంది. సో అయితే ప్రభుపాద గారు ఏం తెలియజేస్తున్నారంటే, ఈ అనుకూల్యమైనటువంటి కృష్ణుడు యొక్క సేవలు నియుక్తం కావడం వల్ల ప్రతికూల్యమైనటువంటి ఈ యొక్క ఇంద్రియ భోగాన్ని, మాయకు సేవ చేయడం అనేటువంటిది మనం మర్చిపోవచ్చు. అయితే మాయవాదులు ఏం చేస్తారంటే, వాళ్ళన్నింటినీ కూడా పాజిటివ్ అంతా నెగెట్ చేసేస్తారు. పాజిటివ్ అంతా నెగెట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అంత మిథ్య, ఈ భౌతిక ప్రపంచంలో అంత డేంజర్ అని అన్నింటినీ వదిలిపెట్టేస్తారు. అయితే అది చాలా రోజులు పనిచేయదని చెప్తున్నారు. ప్రభుపా దానికి ఏం ఉదాహరణ ఇస్తున్నారంటే బల్బు ఉదాహరణ ఇస్తున్నారు. బల్బులో పాజిటివ్ నెగటివ్ కలిసినప్పుడే ఎన్లైటన్మెంట్ వస్తుంది, కాంతి వస్తుంది. అట్లా ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనలో నెగటివ్స్ ఉన్నాయి, మనలో మన నెగటివ్స్ కూడా ఉన్నాయి, బట్ మనం ఏం చేయాలి, పాజిటివ్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఈ పాజిటివ్ యాక్టివిటీస్ మనం ఎంతకెంతకు మన మరింత అనుకూల్యమైనటువంటి స్థాయిలో మనం కృష్ణుడికి సేవ చేస్తుంటామో అంతకంతకు ఈ ప్రతికూల్యమైనటువంటి ఈ యొక్క మాయకు సేవ చేయడం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రభుపాద గారు చెప్తున్నారు, సో బట్ భక్తి యోగ ఇస్ సో స్ట్రాంగ్, if you take to the positive side of service to Krishna, the material service or maya service will automatically become negative. So dani Prabhupada ventane 11th shlokam 11th skandamlo unnatundi bhagatam shlokam cheptunnaru, bhakti pareshanubhava virakti anyatra syat, that is called vairagya. భక్తి యోగం చేయడం వల్ల మనం పాజిటివ్, మనము నేను ఎట్లా పాపం చేయకూడదు పాపం చేయకూడదు పాపం చేయకూడదు అట్లా ఆలోచించడానికైనా ఎట్లా ఎక్కువ కృష్ణుడికి సేవ చేయాలి ఎట్లా ఎక్కువ కృష్ణుడికి సేవ చేయాలి ఇట్లా పాజిటివ్ వేలో థింక్ చేయడం వల్ల ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, బై టేకింగ్ టు ద పాజిటివ్ సైడ్ ఆఫ్ సర్వీస్ టు కృష్ణ ద మెటీరియల్ సర్వీస్ ఆర్ మాయా సర్వీస్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ నెగటివ్, విల్ ఆటోమేటిక్లీ దాని పట్ల మనకు రుచి పోతుంది. భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర స్యాత్, విరక్తి కలుగుతుంది ఆటోమేటిక్ గా. మనకు ఈ యొక్క యమునాచార్య వారి యొక్క శ్లోకం కూడా తెలుసు. సో ఆ రకంగా ఓన్లీ థింగ్ ఏమిటంటే మన సిన్ఫుల్ యాక్టివిటీస్ నుంచి మనం బయటపడాలి అని అంటే ఎప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల కాదు, దానికి అది నెగటివ్, దానికి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఏం చేయాలి, పాజిటివ్ సైడ్ ఆఫ్ సర్వీస్ టు కృష్ణ మనం చేసినట్లయితే ఆటోమేటికలీ ది సిన్ఫుల్ యాక్టివిటీస్ విల్ బికమ్ నెగటివ్. సో అందుకని దిస్ ఈస్ ద ప్రాసెస్ టు డెవలప్ కృష్ణ కాన్షియస్నెస్. మనం అంతా కూడా ఆర్టిఫిషియల్ గా చేయకూడదు, ఆర్టిఫిషియల్ గా ఎన్ని చేసినా ఎక్కువ రోజులు నిలబడదు. కృత్రిమంగా మనము సింఫుల్ యాక్టివిటీస్ చేయకుండా కృత్రిమంగా ఉంటే అది ఎక్కడో ఒక చోట అది పేలిపోతుంది. అంతా కూడా మనము ఊరికే కృత్రిమంగా మనము పాజిటివ్ సైడ్ కృష్ణ కాన్షియస్నెస్ లో మనం పాజిటివ్ సైడ్ ఎంగేజ్ చేయకుండా మనల్ని మనం నియంత్రించుకుంటూ కృత్రిమంగా మనం సర్వీస్ చేస్తూ ఉంటే ఏమైపోతుంది, ఏదో బాగుంటుంది ఎక్కడో ఒక చోట పేలిపోతుంది. అది పేలిపోయి అప్పుడు టోటలీ అది ఇంకా అది డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకని బెస్ట్ థింగ్ ఏమిటంటే మనం ఎట్లా పాజిటివ్ సైడ్ ఎట్లా సర్వీస్ టు కృష్ణ ఎట్లా పెంచుకోవాలి అని ప్రయత్నించాలి. సో దట్ ఇంక్లూడ్స్ సాధన, దట్ ఇంక్లూడ్స్ సర్వీస్, దట్ ఇంక్లూడ్స్ రిలేషన్షిప్స్ అమాంగ్ వైష్ణవస్, దట్ ఇంక్లూడ్స్ రీడింగ్ శాస్త్రస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూషన్. సో ద పాజిటివ్ ఎంగేజ్మెంట్ అంటే ఏమి, ఆనుకూల్యస్య సంకల్ప, ఆనుకూల్యస్య సంకల్ప. అదే రకంగా అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణానుశీలనం. సీ దిస్ వర్డ్ ఇస్ అగైన్ అండ్ అగైన్ గివెన్, ఆనుకూల్యస్య మీన్స్ సర్వ్ కృష్ణ ఇన్ అ పాజిటివ్ వే యాజ్ కృష్ణ డిజైర్. సో దిస్ ఈస్ ద వే టు గెట్ రిడ్ ఆఫ్ ది సిన్ఫుల్ యాక్టివిటీస్. అంతేగాని ఆర్టిఫిషియల్ వేస్ అంతా కూడా వర్కౌట్ కాదు, ఎక్కువ రోజులు ఉండదు కూడా. సో బెటర్ డెవలప్ టేస్ట్ అండ్ గో అహెడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. హరే కృష్ణ. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామ్యహం. ఇక్కడ కృష్ణుడు వాస్తవానికి ఈ భీమ అర్జునులకు ఇరువరికి కూడా కృష్ణుడు కావాలంటే వాళ్ళకి ప్రణాళిక ఇచ్చేసి భీముడికి ఈ రకంగా జరాసంధుని వధించు అని చెప్పి ఆయన ఊరికే చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పంపించేస్తుండొచ్చు. కృష్ణుడు అక్కడ ముఖ్యంగా రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఉద్దేశం ఏమిటంటే కృష్ణుడు ఏం చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నేను వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటున్నానని కృష్ణుడు హామీ ఇస్తున్నాడు భగవద్గీతలో. సో ఇక్కడ ఏమిటంటే రాజులందరూ కూడా దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ కృష్ణ, కృష్ణ మీద పూర్తిగా ఆధారపడ్డారు. కృష్ణ మేము తప్పు జరిగిపోయింది, మేము ఇప్పటికీ సాక్షాత్కారం పొందాము, మా యొక్క సొంత శక్తులతో మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇది మాకు సాధ్యం కాలేదని వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందారు. సో కృష్ణుడు అక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన వ్యక్తిగతంగా అక్కడ రావడానికి, ఎందుకంటే ఆ రాజులందరూ కూడా క్షత్రియులు, క్షత్రియులంటే వాళ్ళ కింద ఎంతో మంది జనాలందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడ్డారు. ఇట్లాంటి రాజులకి చక్కటి సంరక్షణ కలిగి వాళ్ళకి మంచి సహాయం అందించినట్లయితే వాళ్ళ కృష్ణ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు, వాళ్ళ కింద ఆధారపడినటువంటి జీవులందరూ కూడా చక్కగా వాళ్ళ కృష్ణుడికి సంబంధాన్ని కలిగించవచ్చు. అందుకు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే వ్యక్తిగతంగా అహం భక్తుల్ని రక్షించడంలో నేను వ్యక్తిగతంగా చేస్తాననేటువంటి ఆ యొక్క శ్లోకాన్ని భగవంతుడు ఈ యొక్క ఈ రాజుల యొక్క ఈ చరిత్రలో భగవంతుడు అక్కడ వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళకందరికీ కూడా సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం చేయడం మాత్రమే కాదు, భగవంతుడు వాళ్ళందరినీ అక్కడి నుంచి ఆ యొక్క ఆ కోటలో నుంచి విముక్తి కావించిన తర్వాత భగవంతుడు మళ్ళా ఈ యొక్క జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు, వీళ్లకు చక్కటి వస్త్రాలు, చక్కటి ఆభరణాలు, చక్కటి ఆహారాన్ని సరఫరా చేసి వాళ్ళందరికీ కూడా పుష్పమాలలు సమర్పించి వాళ్ళ అన్ని రకాలైనటువంటి గౌరవ మర్యాదలు అన్ని కూడా చేసి మళ్ళా తిరిగి ఎలా పంపించారంటే కృష్ణుడు సహదేవుడికి ఆజ్ఞాపించాడు, కేవలం అట్లా పంపించేయదు, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రథాన్ని ఏర్పాటు చేసి అశ్వాలతో కూడుకున్నటువంటి రథాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క రాజును కూడా ఆ యొక్క రథాల్లో ఉపస్థితం చేసి కృష్ణుడు వాళ్ళ యొక్క రాజ్యాలకు పంపించాడు. అట్లా కృష్ణుడు వ్యక్తిగతంగా తన యొక్క భక్తుల్ని ఏ రకంగా సంరక్షిస్తున్నాడు అనే దాంట్లో శ్రీమద్ భాగవతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి, ఇట్లా కృష్ణుడే వ్యక్తిగతంగా వచ్చి రక్షించేటువంటి సన్నివేశాలు. సో అందుకని కృష్ణుడు మన రక్షిస్తాడా రక్షించడా, ఆయన వ్యక్తిగతంగా వస్తాడా రాదా అని సంశయం ఉండకూడదు. కృష్ణుడు అనుకుంటే ఆయన వ్యక్తిగతంగా రావచ్చు, ఎవరైనా పంపించేది ఏదైనా చేయొచ్చు, బట్ కృష్ణుడు రక్షించేది మాత్రము అది ఖాయం అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద్ కి తాయి గోర్ ప్రేమనందే.